అందరూ కూడా ప్రశాంతంగా కళ్ళు మూసుకోండి. ఎడమ అరచేతిలో కుడి అరచేతిని ఉంచుకొని బొటన వేలు చూపుడు వేలు కలిపితే చిన్ముద్ర అంటారు. ఆ చిన్ముద్రని కనుక ఒక్కసారి చూసామంటే మనకి ఓంకారం గుర్తొస్తుంది. మూడు సార్లు గాలి పీల్చుకోండి. ఇప్పుడు మనం 18వ అధ్యాయం భగవద్గీత శ్లోకాలు తెలుసుకుంటున్నాము. ఈ శ్లోకాలు ఎలా ఉన్నాయంటే, మనం బొట్టు పెట్టుకొని అద్దంలో చూసుకొని బొట్టును సరి చేసుకున్నట్లుగా ఈ శ్లోకాలు మనల్ని మనం సరి చేసుకోవటానికి ఉపయోగపడతాయి. అందుకని ఆ శ్లోకాల్లో చెప్పినటువంటి భావాన్ని గ్రహించుకొని ఎక్కడైతే మనలో లోపం ఉందో ఆ లోపాలని సరి చేసుకుందాం, సరి చేసుకోవటానికి పూర్తిగా ప్రయత్నం చేద్దాం. అలాగే భారత భాగవత రామాయణాలు ఉన్నవి అంటే వాటిలో ఎన్నో రకాలైనటువంటి మానవుడు తెలుసుకోవాల్సినటువంటి ధర్మాధర్మాలు, ఎలా ప్రవర్తించాలి, ఏమి మనలో చెడ్డ గుణాలు ఉన్నాయి వాటిని వదిలించుకోవాలి అనే చాలా విషయాల్ని మనకి తెలియజేస్తున్నాయి. కామ క్రోధ లోభ మోహ మదమాత్సర్యాలు, ఈ ఆరు కూడా మనల్ని మానవుల్ని సర్వనాశనం చేస్తాయి. మానవుల్నే కాదు, మామూలు సామాన్యుల్నే కాదు, పెద్ద పెద్ద భక్తుల్ని జ్ఞానుల్ని కూడా ఇవి వాళ్ళ జీవితాన్ని సర్వనాశనం చేసుకోవటానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. మనకి పరీక్షిత్ మహారాజు తెలుసు, ఆయన భక్తుడు, మంచి పరిపాలనా దక్షుడు, మంచి వంశంలో జన్మించినటువంటి వాడు, అర్జునుడికి మనవుడు, అభిమన్యుడు కొడుకు, ధర్మానికి ప్రతీకులైనటువంటి ధర్మాత్ములైనటువంటి పాండవుల యొక్క మనవుడు. పాండవులు ప్రస్థానానికి వెళ్తూ పరీక్షిత్కి అభిషేకం చేసి పట్టాభిషేకం చేసి వాళ్ళు మహాప్రస్థానానికి బయలుదేరుతారు. మరి అంతటి భక్తుడు, పరిపాలనా దక్షుడు అయినటువంటి పరీక్షిత్తు ఏమన్నా ప్రజల్ని ఏమన్నా బాధలు పెట్టాడా? లేదు. ఇంకేమన్నా చెడ్డ అలవాట్లు ఉన్నాయా అంటే లేదు. మరి అటువంటి పరీక్షిత్ మహారాజు కూడా ఒకనొక సందర్భంలో ఎంతగా జరిగిన సంఘటనేమో చిన్నది, కానీ పడిన శిక్షేమో చాలా పెద్దది. పరీక్షిత్ మహారాజు ఎలాంటి వాడంటే, అశ్వత్థామ బ్రహ్మ శిరోనామకాస్త్రం వేస్తే అది పాండవుల యొక్క గర్భాన్ని ఛేదించాలంటే ఆ అస్త్రం ఉత్తర గర్భం మీద ఛేదించినప్పుడు ఆ గర్భంలో ఉన్నటువంటి శిశువు మూర్చపోతాడు. మూర్చపోయినప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ కాపాడతాడు. అందుకని పరీక్షిత్ మహారాజు భూమి మీదకి రాగానే తనని ఎవరు కాపాడింది, ఎవరు తనని రక్షించింది అంటూ అన్ని పక్కల కూడా పరీక్షగా చూస్తూ ఉంటాడు. పరీక్షగా చూస్తూ ఉన్నాడు కాబట్టి, అందరినీ చూస్తున్నాడు కాబట్టి, భగవంతుడి యొక్క దర్శనాన్ని చేసుకున్నాడు కాబట్టి, శ్రీకృష్ణ పరమాత్మను దర్శించుకున్నాడు కాబట్టి ఆయనకి పరీక్షిత్తు అని పేరు పెట్టడం జరిగింది. అంతటి పుణ్యాత్ముడు గర్భంలో ఉన్నప్పుడే భగవానుడి యొక్క అనుగ్రహానికి నోచుకున్నటువంటి పరీక్షిత్ మహారాజు ఒకనొక సందర్భంలో చిన్న సంఘటనతో ఆయన జీవితమే మారిపోయింది, ఆయన జీవితమే తలక్రిందులైపోయింది. ఈ ఇట్లాంటి సంఘటనలు మనం కనుక తెలుసుకున్నట్లయితే మనలో ఉన్నటువంటి లోపాలని మనం సరి చేసుకోవచ్చు. ఒకరోజు పరీక్షిత్ మహారాజు వేటకు వెళ్తే ఆ దప్పిక అవుతుంది. దప్పిక అయితే అక్కడ ఒక ఆశ్రమం ఉంటే ఆశ్రమానికి వెళ్తే దప్పికను అడిగితే అక్కడ మునీశ్వరుడు ధ్యానం చేసుకుంటూ ఉంటాడు. ధ్యానం చేసుకునేటువంటి మునీశ్వరులు మాట్లాడడం తెలుసు వాళ్ళని మనం ఎలాంటి ఆటంకం కలిగించకూడదని తెలుసు, వాళ్ళని గౌరవించాలని తెలుసు. ఎంతో మందిని గౌరవించినటువంటి వాడే పరీక్షిత్ మహారాజు. ఆయన ఏం తెలియని వాడు కాదు, అన్ని తెలిసినటువంటి వాడే. కానీ దప్పికైంది, ఈ మునీశ్వరుడు నా దప్పికను తెరచడానికి మంచినీళ్ళు ఇవ్వలేదు అనేటటువంటి క్రోధంతో చచ్చిన పాముని మెళ్ళ వేసి వెళ్ళిపోతాడు. ఎంత వివేకం లేకుండా ప్రవర్తించాడో చూడండి. మంచినీళ్ళు కావాలంటే అది ఆశ్రమం, అక్కడ లోపలికి పోయి చూసుకుంటే ఏయో ఉంటాయి, ఏ కుండలో మంచినీళ్ళు ఏమో ఉంటాయి, లేదు బట్టలు అడిగితే బట్టలు తెచ్చి పెడతారు. కానీ ఆ ప్రారంభం అనేది ఎలా మనిషిని చెడగొడుతుందో, విచక్షణగా మర్చిపోతారో అనేది ఇక్కడ మనకి స్పష్టంగా అర్థమవుతుంది. ఆ చచ్చిన పాముని మెళ్ళో వేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే ఆ సమీకుడికి మాత్రం ఏం కోపం రాలేదు, కానీ సమీకుడి యొక్క కొడుకు మాత్రం శృంగి మాత్రం 7 రోజుల్లో నువ్వు పాము కాటుకు బలయ్యి పామును మెళ్ళో వేసావు కాబట్టి అదే పాము కాటుకు బలయ్యి నువ్వు ప్రాణాలు కోల్పోతావు అనని శాపం పెడతాడు. చూడండి, జరిగిన సంఘటన ఏమో చాలా చిన్నది, కానీ శాపం అనేది ఎంత భయంకరమైనటువంటి శాపమో చూడండి. అట్లా మనం కోపంతో విచక్షణ జ్ఞానంతో మనం ఎప్పుడు కూడా స్పృహ అనేది కోల్పోకూడదు. మనం ఎప్పుడు కూడా మనలో ఉన్నటువంటి వాటిని గుర్తిస్తూ ఉండాలి. నాలో ఏ లక్షణాలు ఉన్నాయి, ఏ లక్షణాలు వృద్ధి చెందుతున్నాయి, ఏ లక్షణాలు నేను తొలగించుకుంటున్నాను అనని ఎప్పుడు కూడా మనం ప్రశాంతంగా మనని మనం ఆలోచించుకొని మనని మనం సరి చేసుకోవాలి. అర్థంలో చూసుకొని బొట్టును సరి చేసుకున్నట్లుగానే మన ప్రవర్తనని మనం సరి చేసుకుంటూ ఉండాలి ఎప్పటికప్పుడు. ముఖ్యంగా ఆధ్యాత్మిక రంగంలో ఉన్నవాళ్ళు మాత్రం ఎప్పుడు కూడా మనని మనం పరీక్షించుకుంటూ ఉండాలి. నాలో ఏ లక్షణాలు నేను పెంచుకుంటున్నాను, ఏ లక్షణాలు నేను తగ్గించుకోవాలి, ఏ లక్షణాలు నేను అలవాటు చేసుకోవాలి, నేను ఎందుకు నాలో ఏం మార్పు వచ్చింది, నేను ఇంకా ఎలా మార్చుకోవాలి నా ప్రవర్తనని, నేను ఇంకా భగవంతుడికి దగ్గర కావడానికి ఎలా ప్రయత్నం చేయాలి అని అనుక్షణం కూడా మనల్ని మనం అర్థంలో చూసుకున్నట్లుగా మన మనసుని మనం పరీక్షించుకోవాలి. మరి పరీక్షణ మహారాజే కాదు, సీతాదేవి కూడా అదే పనిచేసింది. మరి సీతాదేవి పరమ సాధ్వి, సాక్షాత్తు లక్ష్మీదేవి, శ్రీరామచంద్రుడి యొక్క భార్య. మరి ఆమె లక్ష్మణుణ్ణి ఎన్నో మాటలు మాట్లాడింది. ఎలా మాట్లాడిందంటే ఎంతో నీచంగా మాట్లాడింది. మాట్లాడినందుకు ఫలితం ఆమె ఏమనిపించింది, రావణాసురుడు రావటం, అక్కడికి లంకకి తీసుకెళ్ళటం, అక్కడ బంధించటం, ఆ తర్వాత ఏమో రాముడు రావటం, రామరావణ యుద్ధం జరగటం జరిగింది. ఇంత కర్మకి ఇంత కర్మ ఎందుకు జరిగింది, ఇంత ఘోరం ఎందుకు జరిగిందంటే ఆ కోపానికి కారణం ఇదంతా కూడా. మరి రామరావణ యుద్ధం జరిగింది, రాముడు సీతాదేవిని తీసుకొని అయోధ్యకు వచ్చాడు, వచ్చిన తర్వాత పట్టాభిషేకం జరిగింది, బాగానే ఉన్నారు. మరి ఆ కర్మ ప్రారంభం తీరింది అంతటితో అంటే ఇంకా తీరలా. తర్వాత గర్భవతి అయినటువంటి భార్యని ఎవరో చాకలి వాడు ఒక మాట అన్నాడని ఆ మాట కోసం శ్రీరామచంద్రుడు సీతాదేవిని అరణ్యాలకి పంపించడం జరిగింది. చూడండి, ఒక చిన్న మాట కోపం అనేది ఎంత మనిషిని పతనానికి దారితీస్తుందనేది మనకి అర్థమవుతుంది. ఈ పతనానికి కారణం ఏంటంటే కోపం, నోటి దురుస్తనం. ఎప్పుడైతే మనం కంట్రోల్ చేసుకొని మనలో ఉన్నటువంటి ఆ లోపాలని కనుక సరి చేసుకున్నామంటే ఈ అన్ని బాధలన్నింటి కూడా ఎన్నో రకాలైనటువంటి బాధలు నుంచి మనకి విడుదల కలుగుతుంది. మనం కోపం వచ్చినప్పుడు విచక్షణ కోల్పోతాం, ఎట్లా పడితే అట్లా మాట్లాడతాం, తర్వాత దానివల్ల పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదు, అవతల వాళ్ళని నేను అనవసరంగా కోపంలో అన్నాను అన్నా ప్రయోజనం లేదు, తర్వాత కోపంలో ఏదో అనుకున్నావులే, ఏదో ఇందా కోపంలో అన్నానులే అదంతా పట్టించుకోబాక అనని అంటే అప్పటికప్పుడు సర్దుకుపోవచ్చు, కానీ మనలో లోపం మాత్రం సరికాదు. అందుకని ముందుగా మనలో మనం లోపాన్ని సరి చేసుకోవాలి. నేను ఏం మాట్లాడుతున్నాను, ఏం ప్రవర్తిస్తున్నాను, ఎదుటి వాళ్ళు ఏం అడిగారు, దానికి నేనేం సమాధానం చెప్పాను, అడిగిన దాన్ని మనం ప్రశాంతంగా విని అర్థం చేసుకొని సమాధానం చెప్పినట్లయితే దానికి ఎలాంటి చెడు ఫలితము ఉండదు. కానీ ఎదుటి వాళ్ళు అడిగింది ఏందో అర్థం కాకుండా వెంటనే టగటగ మనం మాట్లాడేస్తే అది చెడు ఫలితానికి దారితీస్తుంది. ఇట్లా మనం రామాయణం దగ్గర కానీ, భారతం దగ్గర కానీ, భాగవతం దగ్గర కానీ ఇవన్నీ కూడా మనకు కథలు ఎందుకు చెప్పారంటే మనలో ఉన్నటువంటి లోపాలని సరిచేసుకోవడం కోసమే చెప్పారు. ఈ లోపాలు కనుక మనం సరిచేసుకున్నట్లయితే మన జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. అయితే ప్రశాంతంగా ఎందుకు ఉండాలి, నేను అశాంతిగానే ఉంటాను అని మనం అనుకోకూడదు. ప్రశాంతమైనటువంటి మనసులోనే పరమాత్మ ప్రకాశం బాగా ఎక్కువగా ఉంటుంది. పరమాత్మ ప్రకాశం ఎక్కడైతే ఎక్కువగా ఉంటుందో అది మోక్షానికి దారితీస్తుంది. ప్రశాంతమైన మనసే బుద్ధి సూక్ష్మతను కలిగిస్తుంది. బుద్ధి సూక్ష్మమైతే చెప్పినటువంటి జ్ఞానం చెప్పింది చెప్పినట్లుగా మనకి అర్థమవుతుంది. అర్థమైనప్పుడు మనం దాన్ని అర్థం చేసుకొని ఆచరించడానికి మనం పూర్తిగా ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే కొంతమంది నేను సాధనలు చేయలేకపోతున్నాను అని నిరాశపడుతున్నారు. ఇక్కడికి వచ్చిన వాళ్ళు కొంతమంది చాలామంది చెప్తున్నారు, కానీ వాళ్ళ ఆలోచన విధానం చాలా తప్పు. సాధన అంటే ఏమిటి, వాళ్ళు ఏదేదో అనుకుంటున్నారు, కానీ సాధన అనేది చేస్తున్నారు. ఈ శ్రవణము ఒక సాధనే, జపము సాధనే, సాక్షి భావన సాధనే, ధ్యానము సాధనే, ఈ పరమాత్మకు సంబంధించింది ఏమి చేసినా కూడా అది సాధనే. మనం వంట చేసుకుంటూ వింటున్నాం, అది సాధనే. వంట చేసుకుంటూ దీని గురించి ఆలోచిస్తున్నాం, అది సాధనే. ఎందుకంటే ఆత్మానుభూతి పొందితే తప్ప మనకి పూర్తిగా సంతృప్తి కలగదు. అందుకే మనకి ఎంత సాధన చేసినా కూడా నేను సాధన చేయలేకపోతున్నాను అని అనుకుంటున్నారు, కానీ అది తప్పు. సాధన అనేది చేస్తున్నాం, అందరం కూడా చేస్తున్నాం. జూమ్లో పాల్గొనే అందరం కూడా సాధన చేస్తూనే ఉన్నాం, చేయకుండా ఎవ్వరూ లేరు. కాబట్టి ఆ అసంతృప్తిని వదిలేసి సాధన పూర్తిగా చేస్తూ చేసే సాధనతో సంతృప్తి చెందండి. సంతృప్తి చెందితే మళ్ళీ మళ్ళీ ఇంకా సాధన బాగా సాగుతుంది. అసంతృప్తి పడినట్లయితే ఒక్కోసారి వెనక్కి పోయే ప్రమాదం కూడా ఉంది. ఆ ఎంత చేసినా కూడా నాకు తృప్తి కలగట్లేదే, ఆ ఇంకా ఏం చేస్తామని అనే నిరాశతోటి వెనక్కి పోయే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి అలా నిరాశ పడకుండా సంతృప్తి పడి నేను సాధన చేస్తున్నాను, నేను చేసే సాధన ఇంకా తీవ్రంగా చెయ్యాలి అని అనుకోండి, కానీ నేను సాధన చేయలేకపోతున్నానని మాత్రం మిమ్మల్ని మీరు వెనక్కి లాక్కోవటానికి ప్రయత్నం చేయొద్దు, ముందుకు పోవటానికే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనం చేసే సాధన అంతా కూడా ఆత్మ చైతన్య శక్తి ద్వారా మాత్రమే చేస్తున్నాం. చైతన్య శక్తి లేనిదే ఏ పని కూడా చెయ్యలేము. మన ఇంట్లో ఎన్నో కోటి రూపాయలు పెట్టో 10 కోట్లు పెట్టో ఎన్నో రకాలైనటువంటి వస్తువులు తెచ్చి ఇంటి నిండా పెట్టుకున్నాం, ఎలక్ట్రిక్ సామాన్ అంతా పెట్టుకున్నాం, కానీ కరెంటు కనెక్షన్ లేదు. లేకపోతే మరి ఈ సామాన్ అంతా నీకు దేని పనికొస్తుంది? నీకు అర్థమే కానీ నువ్వు నడవడానికి పనికిరాదు, కూర్చోడానికి పనికిరాదు, పడుకోవడానికి పనికిరాదు, అన్నిటికీ నీకు అర్థమే కానీ దానివల్ల నీకు ఏ ప్రయోజనం కూడా లేదు. కరెంటు కనుకుంటే అన్ని ప్రయోజనాలు కలుగుతాయి. అలాగనే మనం ఆత్మ చైతన్య శక్తి ద్వారా అన్ని కర్మలు చేస్తూ నేను చైతన్య శక్తి ద్వారా పనిచేస్తున్నాను అని కనుక భావించకపోయినట్లయితే నీకేం ప్రయోజనం లేదు. నువ్వు ఎంత సత్కర్మలు చేసినా, ఏమి చేసినా, ఎంత అద్భుతమైనటువంటి సాధనలు చేసినా కూడా నేను చైతన్య శక్తి వల్లే దీన్ని చేయగలుగుతున్నాను అనే భావన చేయగలిగినప్పుడే ఆ సాధనకి పరిపూర్ణత కలుగుతుంది. కాబట్టి చైతన్య శక్తిని గుర్తుంచుకుందాం. చైతన్య శక్తి వల్ల ఈ కర్మలన్నీ కూడా జరిగిపోతున్నాయని అనుక్షణం కూడా భావిద్దాము. చైతన్య శక్తి లేకపోతే ఈ దేహం కానీ మనసు కానీ బుద్ధి కానీ ఏమీ పని చెయ్యలేదు. జడంలాగా ఎక్కడో పడుంటాయి. జడంలాగా పడున్నటువంటి దాని ద్వారా వచ్చేది ఫలితం ఏమీ లేదు, దాని ద్వారా ప్రయోజనం ఏమి లేదు. నేను మళ్ళీ 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 నేను చేస్తున్నాననే భావన ఉన్నంత కాలం కూడా నేను మళ్ళీ 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 జన్మలు ఎత్తాల్సిందే, కోటాను కోట్ల జన్మలు ఎత్తాల్సిందే, ఈ కోటాను కోట్ల జన్మలు ఎత్తి నేను బాధలు పడాల్సిందే, ఈ నరకం నేను అనుభవించాల్సిందే, కాబట్టి ఈ నరకంతో నాకు పని లేదు, నేను చేసేదాన్ని కాదు, నేను చేసేవాడిని కాదు, చైతన్య శక్తి ద్వారా మాత్రమే ఇవన్నీ కూడా జరిగిపోతున్నాయి అనే భావనని పెంచుకున్నట్లయితే చైతన్య శక్తి ముందుకొస్తుంది, నేను చేస్తున్నాననే భావన వెనక్కి పోతుంది. ఇదంతా కూడా చిన్న చిన్న పదాల ద్వారా, చిన్న చిన్న వాక్యాల ద్వారా, చిన్న చిన్న సాధనల ద్వారా మనం గనక మన ప్రవర్తనని మార్చుకున్నట్లయితే మనకి తప్పకుండా కూడా సాధనలో ముందుకి పోగలుగుతాము. ఆ సాధన చేస్తున్నప్పుడు మనకు అద్భుతమైనటువంటి ఆనందం కలుగుతుంది. ఒక విషయాన్ని మనం తెలుసుకున్నప్పుడు దాన్ని విచారణ చేస్తూ ఉన్నప్పుడు అది గనక ఆ విచారణలో మనకు సొంతమైతే అద్భుతమైనటువంటి ఆనందం మనకు కలుగుతుంది. శ్రవణం చేసిన దానికంటే కూడా విచారణలో కనుక మనం విచారణ చేసినప్పుడు ఆ విషయం మనకు సొంతమైనప్పుడు ఆ సాధన మనకు సొంతమైనప్పుడు అప్పుడు కలిగే ఆనందం చాలా అద్భుతమైంది. మనకి ఎంతో తృప్తిగా ఉంటుంది. ఏదో కొత్తది మనం కనిపెట్టినట్లుగా మనకు సంతోషం కలుగుతుంది. అలా మనం ఎప్పుడు కూడా తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని విచారణ చేస్తూ ఉండాలి. విచారణ చేస్తూ ఉంటే మనం కనుక్కున్నట్లుగా అది మనకి ప్రశాంతతని తృప్తిని కలిగిస్తుంది. తృప్తిని కలిగించడమే కాక అది మనసు మీద మనకి బాగా ముద్రపడుతుంది. ముద్రపడి ఆ సాధన మనం తప్పకుండా చేయగలుగుతాం. అలా సాధన చేయాలంటే మనం తప్పకుండా కూడా జ్ఞానం ఏదైతే తెలుసుకున్నామో తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని మనం అనుభవానికి తెచ్చుకోవటానికి అనుక్షణం కూడా ప్రయత్నం చేయాలి. సాధన అంటే మనం ఏదో కూర్చొని చేసేదే కాదు సాధన. పడుకొని చేయొచ్చు, కూర్చొని చేయొచ్చు, నడుస్తా చేయొచ్చు, ఆలోచిస్తా చేయొచ్చు, పనిచేసుకుంటా చేయొచ్చు, స్నానం చేస్తా చేయొచ్చు, ఇల్లు చిమ్ముకుంటా చేయొచ్చు. ప్రతిదీ కూడా సాధనే. నువ్వు నీ మనస్సు నీ భగవంతుడు ఎందు కనుక పెట్టినట్లయితే అదే సాధన, అదే గొప్ప సాధన. సాధన అంటే ఏదో పెద్ద పెద్దగా చేసేది కాదు. మహాత్ములైనటువంటి వాళ్ళు కూడా ప్రశాంతమైన మనసుతోటి ఆలోచిస్తూ ఉన్నప్పుడే ఈ ఉపనిషత్ మంత్రాలు కానీ ఈ వేద మంత్రాలు కానీ వాళ్ళ మనసులో నుంచి లోపల నుంచి భగవానుడే వినిపించాడు. ఎక్కడో బయట నుంచి రాలావి, వాళ్ళ లోపల నుంచే భగవానుడు వినిపించాడు. కాబట్టే ఈ వేద మంత్రాలన్నీ కూడా మనకి అందుబాటులోకి వచ్చినాయి. ఆ వేద మంత్రాలని ఉపనిషత్ మంత్రాలుగా తర్వాత భగవద్గీత శ్లోకాలుగా మనకి మహాత్ములు మహానుభావులు అందించడం జరిగింది. ఆ మహానుభావులు మహాత్ములు అందించినటువంటి మంత్రాలనే ఇక్కడ గురువులు మనకి దాన్ని వ్యాఖ్యానం ద్వారా మనకి అందిస్తూ ఉన్నారు. కాబట్టి ఎక్కడో ఏదో లేదు, ఏదో మనం ఎక్కడికో పోయి సాధించేది ఏమీ లేదు. సాధించాల్సినంత మన లోపలే ఉంది. లోపల ఉన్నటువంటి మాయని మర్మాన్ని గనక మాయని దాటి మర్మాన్ని గనక ఛేదించినట్లయితే ఆ మర్మమే పరమాత్మ, ఆ మర్మమే ఆత్మ. అదే ఆత్మ, అదే పరమాత్మ, అదే ముక్తి, అదే మోక్షం, అదే జీవన్ముక్తి. కాబట్టి మనలో ఉన్నటువంటి మర్మాన్ని మనం తెలుసుకోవాలి. దేహం నందంతటా నకసిక పర్యంతం వ్యాపించినటువంటి ఆత్మ చైతన్యాన్ని మనం అనుక్షణం కూడా గుర్తించుకొని ఈ దేహం ద్వారా జరిగే కర్మలన్నీ కూడా చైతన్య శక్తి ద్వారానే జరుగుతున్నాయి. నాదేమి లేదు, నేనేమి చెయ్యటం లేదు అనే భావనని స్థిరపరచుకున్నట్లయితే మనకి చైతన్య శక్తి ద్వారానే ఇవన్నీ జరిగిపోతున్నాయి అనే భావన మనం చేసినట్లయితే తప్పకుండా మనం మోక్షాన్ని పొందగలుగుతాము. మనం చిన్న చిన్న సాధనలే పెద్ద పెద్ద మోక్షానికి దారితీస్తుంది. కాబట్టి అనుక్షణం కూడా సాధన చేయటానికే ప్రయత్నం చేద్దాం. ఈ జీవితాన్ని సఫలం చేసుకుందాము. ఎవరైతే ఈ జీవితాన్ని సఫలత చేసుకొని ఆ సాధనలు చేసి ఆత్మానుభూతిని పొందుతారో వారే జీవన్ముక్తులు. ఏమో మనలో ఎవరు దాగి ఉన్నారో మనకు తెలియదు. కాబట్టి ప్రతి ఒక్క జీవి కూడా పరమాత్మ స్వరూపమే. కాబట్టి ఆ తొడు ఏదైతే మనల్ని కప్పేసినాయో ఈ దేహ మనోబుద్ధుల యొక్క తాదాత్మ్యాన్ని తొలగించుకున్నట్లయితే ఉన్నదంతా కూడా పరమాత్మే, ఉన్నదంతా ఆత్మే, రెండవది ఏమీ లేదు అనే ఆత్మానుభూతి కలిగినప్పుడు ఎవరు చూసినా పరమాత్మే, ఉన్నదంతా ఆత్మే, రెండవది ఏమీ లేదు అనే అనుభూతి మనకి కలుగుతుంది. మన ప్రవర్తనలో మార్పు వస్తుంది, మన సాధనలో మార్పు వస్తుంది, మన ఆలోచన విధానంలో మార్పు వస్తుంది. కాబట్టి సాధనని తీవ్రంగా చేసి ఇప్పుడు చెప్పినటువంటి భగవద్గీత శ్లోకాలని మనం ఏమేమి లోపాలు ఉన్నాయో వాటిని సరి చేసుకొని మన జీవితాన్ని మనం తీర్చిదిద్దుకుందాం. హరిగో.